ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈరోజు చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మా రైతు సోదరులకు ధన్యవాదములు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా విత్తన నాణ్యత పరీక్ష ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు ఈ నాటికలో ఏఈఓ అధికారిగా ఎం సాయిగీత గారు, రైతులుగా రామన్నగా ఏ సాయి కుమార్, ఎల్లమ్మగా ఎం సాత్విక, లింగయ్యగా కె సాయితేజ గారు వారి పాత్రలు పోషించారు. విత్తన నాణ్యత పరీక్ష ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. ఏందెల్లమ్మా అట్లా చిన్నబోయి కూసున్నావు?
ఏం చెప్పనులే రామన్న, ఈ ఏడు పంట ఏం బాగాలేదు.
ఏం పంట వేసినావు? ఏంది
మొక్కజొన్న వేసినా పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదో.
మంచి పంటనే వేసినావు, కలుపు ఎక్కువ వచ్చిందా లేదా ఎరువులు తక్కువ పడ్డాయా?
నువ్వు చూస్తేనే ఉంటివి, మొన్న కూలీలను పెట్టి కలుపు తీస్తిని, ఎరువులేపిస్తిని, నీళ్లు ఉండనే ఉండే.
మరి నీ పంటకి ఇంకా ఏమైంది ఎల్లమ్మా?
మొలకలేం రాలేదు, పంట అంతా పల్చగా ఉంది.
పంట పల్చగా మొలకలు రాలేదంటున్నావు, విత్తనాలు తక్కువ వేసినావా? ఏంది
ఇత్తనాలు బాగానే వేసినా అయినా పంట ఇట్లనే అయ్యే.
అంత మంచినే గాని ఇత్తనాలు ఎడగొన్నావేంది?
ఇంకా ఎడగొంటమే, మన ఊర్లో ఉండే ఎంకన్ దగ్గరనే కొంటిని.
గట్లనా అయితే?
ఏం చెప్పాను రామన్నా, ఒక్కసారే గట్లాంటివి.
నీకు తెలియదా, ఆయన దగ్గర కొన్న విత్తనాలు సరిగా మొలకలు వస్తలేవని అందరు అంటున్నారు.
నాకు తెలియదే, అయినా విత్తనాలను చూసి ఇది మొలకొస్తదా మొలవదా అని ఎట్లా తెలుస్తదే?
తెలుస్తదంటే ఎల్లమ్మా?
ఎట్లనే?
మన ఊర్లో అంటే తెలియదు గాని పక్క ఊర్లో పెద్ద రైతు విత్తన మొలక పరీక్షలు చేసి విత్తనాలు వేసుకుంటాడంట.
విత్తన మొలక పరీక్షలా? అవెట్లా చేస్తారంట రామన్నా?
మన ఏఓ మేడం చెప్పిందంట.
గట్లనా? అయితే మనం కూడా ఏఓ మేడం దగ్గరకు పోయి తెలుసుకుందామే.
సరే, మరి రేపు పొద్దుగల్ల పోదాం.
సరేనే రామన్నా, రేపు పోదాం.
నమస్కారం ఏఓ మేడం గారు.
నమస్కారం ఏఓ మేడం గారు.
నమస్కారం రామన్నా, పంటకు ఏమైంది మళ్ళా ఇట్లా వచ్చావు?
నా పంట మంచిగానే ఉంది మేడం. ఈమె పేరు ఎల్లమ్మ, మా పొలం పక్కనే ఉంటది ఈమె పొలం. ఈమె పొలంలో మొలకలు రాగా పంట పల్చగా ఉంది.
ఏం ఎల్లమ్మ, ఏమైంది నీ పంటకు?
ఏం చెప్పాలి మేడం, నా పొలంలో మొక్కజొన్న పంటేసినా మొలకలు రాక పల్చగుంది.
ఇత్తనాలు ఏడగొన్నావు, రసీద్ తీసుకున్నావా లేదా?
మా ఊర్లో ఎంకన్న దగ్గర ఉన్న, రసీదేం తీసుకోలేదు మేడం.
విత్తనాలను కొన్నాక తప్పనిసరిగా రసీదును తీసుకుని భద్రంగా దాచుకోవాలి. అదే విధంగా విత్తన బస్తా లోపల నాణ్యతకు సంబంధించిన రసీదు ఉంటుంది, దానిని కూడా భద్రంగా దాచుకోవాలి.
అవన్నీ మాకెట్లా తెలుస్తాయి మేడం, ఈ విత్తనాలు నాణ్యమైనవి మంచి మొలకలనిస్తాయని ఎట్లా తెలుస్తాయి?
నాణ్యమైన విత్తనాలలో ఇతర పంటల విత్తనాలు ఉండవు. అదేవిధంగా కలుపు మొక్కలు, విత్తనాలు, తెగుళ్లు, చీడపీడులు, సోకిన విత్తనాలు ఉండకూడదు. తేమ శాతం అతి తక్కువగా ఉండాలి. ఇది వివిధ పంటలలో 7 నుంచి 13% వరకు ఉంటుంది. అలాగే మంచి ప్యాకింగ్, సీల్ మరియు లేబుల్ కలిగి ఉండాలి. మొలకత్తే శాతం అధికంగా ఉండాలి, పంటను బట్టి 60 నుంచి 100 వరకు ఉండాలి.
మేడం, ఈ మొలక శాతం అధికంగా ఉండాలంటే విత్తన మొలక పరీక్షను చేసినాక విత్తనాలను వేస్తే ఎక్కువ మొలకలు వస్తాయంటగా, ఈ విత్తన మొలక పరీక్షలు ఎట్లా చేస్తారో మాకు కూడా చెప్పను మేడం.
అవును ఎల్లమ్మ, విత్తన మొలక పరీక్షలు వలన మొలక శాతం పెంచుకోవడం వలన అధిక దిగుబడి కూడా పొందవచ్చు. కానీ ఈ విత్తన మొలక పరీక్షలు చేయడానికి ముందు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎలాంటి జాగ్రత్తలు? అవి మాలాంటి వల్ల అయితాయా?
ఇది చిన్న చిన్న జాగ్రత్తలే రామన్నా. అది ఏమనగా విత్తనాల సంఖ్య. విత్తనాల సంఖ్య తీసుకోవడంలో విత్తనాల ఖరీదును గుర్తుంచుకోవాలి. ఎక్కువ ఖరీదు గల విత్తనాలు అయితే 100 విత్తనాలను తీసుకుని 2 దపాలుగా 50-50 విత్తనాలు చొప్పుగా లెక్కించి విత్తన పరీక్ష చేసుకోవాలి. అదేవిధంగా తక్కువ ఖరీదు గల విత్తనాలు అయితే 200 విత్తనాలను తీసుకుని 100-100 విత్తనాలు లెక్కించి 2 దపాలుగా విత్తన పరీక్ష చేసుకోవాలి.
మేడం, అంటే మంచి మంచి విత్తనాలు ఏరి లెక్క పెట్టాలా లేదా అన్ని కలిపి లెక్క పెట్టాలా?
అన్ని విత్తనాలను బాగా కలిపి అందులో నుంచి అక్కడక్కడ కొన్ని కొన్ని విత్తనాలను తీసుకోవాలి.
ఇట్లా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఇంకా ఏం చేయాలా మేడం?
ఇప్పుడు మనం విత్తన మొలక పరీక్షలు వాటిని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటిది, పేపర్ ను ఉపయోగించి మొలక పరీక్ష చేయుట. ముందుగా ఒక దినపత్రికను తీసుకుని దాని 2 పొరలుగా మడిచి తడపాలి. ఈ తడిపిన పేపర్ ను మరో పేపర్ తో కప్పాలి. ఈ రెండింటిని చాప మాదిరిగా చుట్టి చివరిలో దారంతో కట్టి ఒక డబ్బాలో ఏటువాలుగా నిలబెట్టి వారం రోజుల పాటు ఉంచాలి. విత్తనాలను పేపర్ పై పెట్టేటప్పుడు సమాన దూరంలో అమర్చుకోవాలి. ఒకవేళ ఈ వారం రోజులలో పేపర్ తడి ఆరిపోతే మధ్య మధ్యలో నీరు చల్లాలి. వారం రోజుల తర్వాత ఈ పేపర్ ను తెరిచి మొలకెత్తిన సాధారణ అసాధారణ కుళ్ళిన విత్తనాలను లెక్కించాలి.
మేడం, మాకవి సాధారణ అసాధారణ కుళ్ళిన విత్తనాలు అని మాకు ఎట్లా తెలుస్తుంది?
సాధారణ విత్తన మొలకనగా మొలక కాండం వేర్లు సమానంగా ఉండేవి మాత్రమే. అసాధారణ విత్తన మొలకనగా పొట్టి వేర్లు పొడవాటి కాండం ఉన్నవి. అలాగే కుళ్ళిన విత్తనాలు అనగా విత్తనాలు చుట్టూ నల్లగా బూజుతో ఉండి ఆ విత్తనాలను ఒత్తితే వాటి నుండి నీరులాగా కారి చెడు వాసన వస్తుంది.
ఇట్లా సాధారణ అసాధారణ విత్తనాలను లెక్కించినాక ఏం చేయాలా మేడం?
ఇప్పుడు 100 విత్తనాలకు ఎన్ని సాధారణ విత్తన మొలకలు వచ్చాయో లెక్కించాలి. ఈ మొలక శాతం భారతీయ కనిష్ట విత్తన ధృవీకరణ ప్రమాణాలకు సమానంగా ఉండాలి. అనగా మొక్కజొన్నలో కనిష్ట మొలక శాతం 90, వరిలో కనిష్ట మొలక శాతం 80, జొన్న మరియు సజ్జలలో కనిష్ట మొలక శాతం 75, పత్తిలో కనిష్ట మొలక శాతం 65, మిరపలో కనిష్ట మొలక శాతం 60 ఉండాలి.
మేడం, మళ్ళీ శాతాలు ఇంకోసారి చెప్పరా?
మొక్కజొన్నలో కనిష్ట మొలక శాతం 90, వరిలో కనిష్ట మొలక శాతం 80, జొన్న మరియు సజ్జలలో కనిష్ట మొలక శాతం 75, పత్తిలో కనిష్ట మొలక శాతం 65 మరియు మిరపలో కనిష్ట మొలక శాతం 60 ఉండాలి.
మేడం, మరి మొలక శాతం తక్కువగా వస్తే ఇంకా విత్తనాలు పనిచేయవా?
అలా ఏమీ కాదు రామన్న. తప్పనిసరి పరిస్థితిలో అవే విత్తనాలను చల్లుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎక్కువ విత్తన సాంద్రతను వాడాలి. అంటే విత్తన మోతాదు కంటే ఎక్కువ విత్తనాలను విత్తుకోవాలి.
అయితే ఈ పద్ధతిని అన్ని రకాల పంట విత్తనాలకు వాడుకోవచ్చా?
లేదమ్మా, ఈ పద్ధతిని చిన్న పరిమాణం విత్తనాలు గల మిరప వంగ టమాటాలలో మరియు కొన్ని పెద్ద పరిమాణం గల సోయా పొద్దుతిరుగుడు పత్తి పంటలలో ఉపయోగించుకోవచ్చు.
మేడం, ఈ పేపర్లో పెట్టడం చుట్టడం మాతో ఏడైతది మేడం? ఇంకా ఏమైనా సులభ పద్ధతులు ఉంటే చెప్పండి.
ఇంకా సులభ పద్ధతులు అంటే ఇసుకను మట్టిని ఉపయోగించి విత్తన మొలక పరీక్షలు చేయటం. ఈ ఇసుకను ఉపయోగించి మొలక పరీక్ష చేయటంలో మన ఇంట్లో ఉండే ప్లాస్టిక్ పళ్ళెం గాని ఎత్తు అంచులు గల కుండీలను తీసుకుని వాటిని సన్నని ఇసుకతో నింపి తగిన నీరు పోయాలి. తరువాత మనం లెక్క పెట్టి ఉంచిన 100 విత్తనాలను వరుసలలో అంగుళం లోతులలో విత్తుకోవాలి. అవసరాన్ని బట్టి ఇసుకను తడుపుతూ ఉండాలి. ఇలా చేస్తే వారం రోజులలో మొలకలు వస్తాయి. ఈ మొలకలు వచ్చాక మొలక శాతాన్ని లెక్కగట్టాలి. ఈ పద్ధతిని పెద్ద పరిమాణం గల ఆముదం వేరుశనగ మొక్కజొన్నలో పత్తి పంటలకు వాడుకోవచ్చు. ఈ విధంగా ఇసుక స్థానంలో మట్టిని కూడా తీసుకొని చేసుకోవచ్చు. కానీ మట్టి గట్టి పడకుండా చూసుకోవాలి. అదే విధంగా వదులుగా ఉండే మట్టిని తీసుకోవాలి.
మేడం, రైతులు మొలక శాతాన్ని తెలుసుకోవడానికి ఈ 3 పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలా?
ఏదైనా ఒక పద్ధతిని ఎంచుకుని మొలక పరీక్షలు చేసుకోవచ్చు.
మేడం, ఈ పరీక్షలు చేసేటప్పుడు మనం ఉపయోగించే వస్తువులు లేదా పేపర్ ఇసుక మట్టి విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
కొన్ని జాగ్రత్తలు ఉన్నాయల్లమ్మ. ఏమనగా, పేపర్ ఇసుక మట్టి మనకు తక్కువ ఖర్చులో లభ్యం అయ్యేలా ఉండాలి. పేపర్ ఇసుక మట్టిలో ఎటువంటి హానికరమైన రసాయనాలు జీవులు శిలీంద్రాలు లేకుండా చూసుకోవాలి. ఇసుక మట్టిని వాడినప్పుడు వాటిలో పాత విత్తనాలు లేకుండా చూసుకోవాలి. పేపర్ తో చేసేటప్పుడు పటిష్టంగా ఉన్న పేపర్ను వాడాలి. మొలక శాతాన్ని లెక్కించేటప్పుడు సాధారణ మొలకలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఇంకా వీటితో పాటు విత్తనాలకు మొలకెత్తే శక్తి ఉందో లేదో కూడా సులభ పద్ధతిలో తెలుసుకోవచ్చు. వాటిని నాణ్యత పరీక్షలు అంటారు.
మేడం, ఈ పరీక్షలను ఎట్లా చేస్తారు?
వీటిలో ఇటుక కంకర పరీక్ష ముఖ్యమైనది. దీనికోసం ఇటుకలను తీసుకుని వాటిని బాగా గుండ్రంగా చిన్న చిన్న ముక్కలు అనగా కంకరగా చేసుకోవాలి. ఈ కంకర 2 నుంచి 3 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండాలి. ముందుగా ఒక బల్లపరుపు చెక్కను గాని ప్లేట్ను గాని తీసుకుని దానిపై 1 సెంటీమీటర్ మందంలో ఇటుకను వేసుకోవాలి. దానిపై విత్తనాలను అమర్చి వాటిపై 3 సెంటీమీటర్లు మందంలో తడిపిన ఇటుక కంకర్లను వేయాలి. బలహీనమైన వ్యాధి సోకిన విత్తనాలు, ఇతర లోపాల గల మొలకలు ఈ ఇటుక కంకర పొరను చొచ్చుకొని పైకి రాలేవు. ఏవి అయితే పైకి వస్తాయో వాటికి ఎక్కువ మొలకెత్తే శక్తి ఉందని అర్థం. ఈ విధమైన పరీక్షలు అనగా విత్తన మొలక పరీక్ష, నాణ్యత పరీక్షలు చేయడం వలన ఎక్కువ మొలక శాతాన్ని పొంది అధిక దిగుబడి పొందుటకు ఈ పరీక్షలు రైతులకు చాలా దోహదం చేస్తాయి. సరే రామన్న, ఎల్లమ్మ, ఇంకా వేరే ఊర్ల నుండి రైతులు వచ్చారంట, వాళ్ళని కలవడానికి వెళ్తున్నా.
ఇంకా వెళ్ళొస్తాం మేడం.
నమస్కారం మేడం.
నమస్కారం అయ్యా. ఏ ఊరి నుండి వచ్చారు? ఏం పేరు?
నా పేరు లింగయ్య, మాది గంగారం.
సరే లింగయ్య, ఏం పని మీద వచ్చినావు? ఏం పంట వేసినావు?
మేడం, మన దగ్గర రైతు బంధు పథకం లాగా మన ప్రధానమంత్రి ఏదో కొత్త పథకం ద్వారా రైతులకు పైసలు ఇస్తున్నారంట కదా, దాని గురించి చెప్పండి.
అవును లింగయ్య, ఆ పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు 3 దఫాలుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయబడును.
మేడం, ఈ పథకం ద్వారా పైసలు రావాలంటే ఎంత భూమి ఉండాలి?
1 నుంచి 5 ఎకరాల భూమి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
మేడం, అయితే నా 3 ఎకరాల భూమి ఉంది, ఈ పథకం ద్వారా నాకు పైసలు రావాలంటే నేనేం చేయాలి?
ఈ పథకంలో చేరడానికి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు లింగయ్య. మన రాష్ట్ర ప్రభుత్వంలో రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందే రైతుల వివరాలను మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది.
అయితే ఆ పథకం లబ్ధిదారుల జాబితాలో నా వివరంలో ఉన్నాయా లేవో నాకు ఎలా తెలుస్తుంది?
ప్రతి ఊరిలో ప్రభుత్వ అధికారులే వచ్చి ఈ పథకానికి అర్హులైన రైతుల వివరాలు తెలియజేస్తారు.
మేడం, అయితే ఆ జాబితాలో నా వివరాలు లేకపోతే ఎట్లా?
అప్పుడు నువ్వు ప్రభుత్వ అధికారులను కలిసి నీ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
మేము చెప్పినవి ఓపికగా శ్రద్ధగా విన్నందుకు రైతు సోదరులకు మా ధన్యవాదములు. మేము చెప్పినవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. వచ్చే వారం మరో అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. మీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు.
వానమ్మా వానమ్మా వానమ్మా, ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మా. వానమ్మా వానమ్మా వానమ్మా, ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మా. సేలల్లో నీరు లేదు, సెలకల్లో నీరు లేదు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీరు లేదు. వానమ్మా వానమ్మా వానమ్మా, ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మా. ఎదిగిన మిరప సేను ఎండల్లో ఎండిపాయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే. పాలోసుకున్న కంకి పాలన్నీ ఒడిగిపాయే, నీలోసుకున్న సేను నీలాడలేకపాయే. వానమ్మా వానమ్మా వానమ్మా, ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మా. నల్లాని గౌడి బర్రె తెల్లాని ఎల్లాయావు, సైదన్న మేకపోతూ సక్కాని లేగా దూడ. కరువుల్లా పీనుగెల్లా కటుకోని కమ్ముకుంటి. వానమ్మా వానమ్మా వానమ్మా, ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మా. వానమ్మా వానమ్మా వానమ్మా, ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మా. కొంగున నీళ్లు తెచ్చే నింగిలో మబ్బులేవి, చెంగు చెంగున ఎగిరే చెరువుల్లో చేపాలేవి. తెల్లాని కొంగ బావా కళ్ళల్లో ఊసులేవి. వానమ్మా వానమ్మా వానమ్మా, ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మా. కర్రు నడవాక పాయే గొర్రు నడవాక పాయే, తాలి బుస్తేలు వాయే తట్టి శంభులు పోయే. నిర్రే బారిన బతుకు అర్రాసు పాలాయే. వానమ్మా వానమ్మా వానమ్మా, ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మా. వానమ్మా వానమ్మా వానమ్మా, ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మా.
ఈరోజు చేను కబుర్లు కార్యక్రమంలో పోషణ మరియు ప్రస్తుత జీవన శైలి విధానాల గురించి తెలుసుకుందాం. ఆరోగ్యవంతమైన జీవన అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల మనిషి ఆయుష్ పరిమితి పెరుగుతుంది. ఆరోగ్యం అనేది మానవ హక్కు. మానసిక ఆరోగ్యం పెంపొందించుకుంటేనే ఎవరైనా శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో కాలంతో పాటు పరుగులు తీస్తూ మనిషి కూడా ఒక యంత్రం వలె మారిపోయాడు. మనిషి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదన వేటలో పడి టార్గెట్ల సాధనలో పరుగులు తీస్తూ ఉన్నాడు. మానసిక ఆరోగ్యానికి తన జీవన గమనంలో సమయం కేటాయించక శారీరక దృఢత్వాన్ని కోల్పోతున్నాడు. విలాసవంతమైన జీవన విధానంలో విహరిస్తూ చిన్న చిన్న సమస్యలను సైతం పరిష్కరించలేని స్థాయికి పడిపోతున్నాడు. ముఖ్యంగా నేటి యువత నిరాశ నిస్పృహలతో మానసిక ఆందోళనకు గురై అనారోగ్యం పాలవుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎంత సంపాదించినప్పటికీ ఆరోగ్యంగా లేకపోతే సంపాదనంతా వృధాయే. ఇతరులను నవ్వుతూ పలకరించు, ఇతరులతో ప్రేమగా మాట్లాడు, అందరికీ ఆత్మీయతను పంచు. ఇదే ఆరోగ్యానికి ఏకైక సూత్రం. సాంకేతికత రంగంలో అన్ని విధాలుగా దూసుకెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పనులను సులభంగా చేసుకుంటూ జీవన శైలి ఎంతో సుఖమయంగా మారింది. టీవీ రిమోట్ నుండి స్మార్ట్ ఫోన్స్ వరకు అన్ని పనులు చేతులపై జరగటం వలన శారీరక శ్రమకు చాలా మంది దూరమవుతున్నారు. జీవన శైలి ఎంతగా మారుతోందో వ్యాధులకు కూడా అదే రీతిలో గురవుతున్నారు. శారీరక శ్రమ కలిగించే పనులు చేయకపోవడం, ఒత్తిడి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, మత్తు పానీయాలు, ధూమపానం, కాలుష్యం కారణంగా వ్యాధులకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. టెక్నాలజీ మూలంగా ఎలక్ట్రానిక్ పరికరాలు మన అవసరాలను తీర్చడమే కాకుండా మన చుట్టూ ఉండే వాతావరణంలో ప్రవేశించి మన జీవన శైలిలో గణనీయమైన మార్పులకు కారణమయ్యాయి. ఇవి మన జీవన శైలిని సులభతరంగా మార్చినప్పటికీ శారీరకంగా అసమర్థులుగా మార్చుతున్నాయనడంలో సందేహం లేదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వలన ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం మొదలైన రోగాలు వస్తున్నాయి. శారీరక శ్రమ తక్కువగా చేయడం వలన మెదడు కణాల పని తక్కువ అవడంతో ఒత్తిడికి లోనయ్యే అవకాశం కూడా ఉంది. ఆనందంగా ఉండాలన్నా, ఆత్మవిశ్వాసంతో జీవించాలన్నా, అనుకున్నది సాధించాలన్నా, సాధించి నిలబెట్టుకోవాలన్నా ఆరోగ్యంగా ఉండాల్సింది. జీవించడం కోసం తిను, తినడానికే జీవించకు అన్నది నానుడి. ఆధునికత వైపునకు పరుగులు తీస్తున్న మనిషి అంతకన్నా వేగంగా అనారోగ్యాన్ని కూడా కొని తెచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా ఒకప్పుడు అరుదుగా వచ్చే గుండె జబ్బు, క్యాన్సర్, మధుమేహ వ్యాధులు నేడు చాలా సర్వసాధారణం అయిపోయాయి. సరైన సమయంలో సమతుల ఆహారాన్ని తీసుకోకపోవడమే ఇందుకు పూర్తి కారణం. మారుతున్న జీవన శైలి మనిషిని ఒక చోట నిలవనీయని, సమయాభావం లాంటివని ఆహార విషయంలో మనిషిని అశ్రద్ధకు లోను చేస్తాయి. అందుకు ఫలితమే అనేక రోగాల ఆవిర్భావం. ముఖ్యంగా మృత్యువుకు కారణమవుతున్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో 30% మంది ఆహార లోపం వల్లే ఆ వ్యాధికి గురవుతున్నారని తేలింది. గుండె జబ్బు, తూలకాయం, రక్తపోటు లాంటి ఇతర వ్యాధులు కూడా జీవన శైలి, తీసుకునే ఆహారం కారణంగానే తలెత్తుతున్నాయి. జీవన వేగాన్ని అందుకోవడానికి రెడీమేడ్ ఆహారాన్ని ఆశ్రయిస్తున్న గృహాలు ఎన్నో ఉన్నాయి. డైటింగ్ పేరుతో సన్నబడుతున్న యువతీ యువకులు కాలేజీ క్యాంపస్లలో కనిపిస్తారు. కడుపు నకనకలాడుతున్న భోజనం చేసే తీరిక లేదంటూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద పడి చిప్స్, బర్గర్ లాంటి చిరుతిళ్లను, నిర్ధారక పానీయాల్ని ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ పరిస్థితుల్ని ఆసరా చేసుకుని వ్యాపార సంస్థలు తెలివిగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఆర్గానిక్ లేబులతో రకరకాల బ్రేక్ఫాస్ట్, సీరియల్ అండ్ పాస్తాలు సూపర్ మార్కెట్లలో కొలువుదీరుతున్నాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రకృతి సిద్ధమైంది, ఆర్గానిక్ లాంటి పదాలతో కూడిన లేబుల్ విషయంలో జాగ్రత్త వహించాలి. నవనాగరికత జీవితంలో వేగం, పెద్దల నిర్లక్ష్యం, ఇతర విషయాల ప్రాముఖ్యాన్ని పౌష్టికాహారానికి ఇవ్వకపోవడం, వాణిజ్య ప్రకటనల నిర్ధారక ఆహార పదార్థాలు వాడకం పెరిగింది. జీవనశైలి మారడంతో వచ్చే వ్యాధులకు మరో కారణం అనారోగ్యకర ఆహారపు అలవాట్లు. ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతూ శరీరానికి కావలసిన పోషకాల గురించి మర్చిపోయారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు కొవ్వు, ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఇవి తక్కువ పోషకాలను కలిగి ఉండి కేలరీలను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. ఆయిల్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలు, మాంసం, ఇతర ఆహార పదార్థాలు ప్రజలను లైఫ్ స్టైల్ వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. ఇవే కాకుండా పనిలో ఒత్తిడి, జీవన శైలిలో మార్పు ఈ వ్యాధుల బారిన పడడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. పిజ్జాలు, బర్గర్లు తినొద్దు, కొవ్వు తినొద్దు, ఐస్ క్రీంలు తినొద్దు, కూల్ డ్రింకులు తాగొద్దు, పోషకాహారం గురించి ఎవరు మాట్లాడడం మొదలుపెట్టినా ఇలాగే మొదలవుతుంది కదా. కానీ ఇది పూర్తిగా సరైన ధోరణి కాదు. పిజ్జాలు బర్గర్లు తినకూడని విష పదార్థాలేమీ కాదు. కాకపోతే వాటిని సమతుల్యం తప్పి తింటేనే ముప్పు. ఎప్పుడన్నా ఒకసారి తింటే సమస్య ఏమీ ఉండదు. అందుకే నేడు ఆహారాన్ని ఎంచుకోవడం అనేది మన తెలివికి, అవగాహనకు ఒక పరీక్షలా తయారైంది. మీ దినచర్యను చక్కటి అల్పాహారంతో మొదలు పెట్టండి. దీనిలో ఇడ్లీ, దోశ వంటి వాటితో పాటు పళ్ళు, పాలు వంటివి ఉండేలా చూసుకోండి. ఆహారంలో ముడిబియ్యం, పప్పు దినుసులు, సీజన్ వారి వచ్చే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సమృద్ధిగా ఉండేలా చూసుకోండి. పసుపు, అల్లం, వెల్లుల్లి, కుంకుమ పువ్వు లాంటి పదార్థాల కన్నా కొద్దిగా ఉడికించిన పదార్థాలైతే మంచిది. స్వీట్లు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా తినొద్దు. పచ్చి కూరగాయల్ని, మొలకల్ని ఆహారంలో భాగంగా చేసుకోండి. చాలా రకాల సమస్యలకు పోషకాహారం తీసుకోకపోతే, లేదంటే సరైన పోషకాలు లేని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడమే మూలం. కాబట్టి ఈ పోషక ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటే మనం సగం సమస్యలను అధిగమించినట్లే. జీవనశైలి వ్యాధులకు గురిచేసే కారకాలలో ఒత్తిడి కూడా ముఖ్యమైనది. ఒత్తిడి కారణంగా ఊబకాయం, మానసిక రుగ్మతలు, అల్జీమర్స్, జీర్ణాశయం సంబంధిత వ్యాధులు కలుగుతాయి. నిద్ర తీరులో మార్పు కారణంగా ఉద్రేకం లేదా నిద్రలేమి వలన మానసిక రుగ్మతలు ఎక్కువగా కలుగుతున్నాయి. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అనే నానుడి చాలా మందికి తెలిసే ఉంటుంది. అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై చైతన్యవంతం కావలసిన అవసరం ఉంది. పనిలో తీవ్రమైన ఒత్తిడి, మరోవైపు మత్తు పదార్థాలు, ధూమపానం వంటి అలవాట్ల కారణంగా కొందరు డిప్రెషన్ కు గురవుతున్నారు. ఫలితంగా కాలే వ్యాధులు, క్యాన్సర్లు వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. జీవనశైలి వ్యాధుల బారిన పడకముందే మేల్కొని శారీరక శ్రమ, సమతుల ఆహారం తీసుకోవడం, ఒత్తిడి లేని ఆరోగ్యకర జీవన శైలిని అనుసరించడం ఎంతో అవసరం. ఒత్తిడి నిజానికి మనకు మేలు చేసే అంశమే. కాకపోతే అది మితిమీరకుండా చూసుకుంటేనే మంచిది. ఒత్తిడి తగు మోతాదులో ఉంటే లక్ష్య సాధన, పోటీతత్వం, ఉత్పాదకత వంటివన్నీ అద్భుతంగా పెరుగుతాయి. చురుకుగా ఆలోచించే శక్తి ఒత్తిడి నుంచి కూడా వస్తుంది. కానీ ఇది శృతిమించితే మాత్రం నాడీ వ్యవస్థ లయ తప్పుతుంది. మన వ్యవస్థ నియంత్రణలో లేకుండా ఆహారాన్ని తెలియకుండానే గబగబా తినేస్తాము, బరువు పెరుగుతాము, అనారోగ్యానికి గురవుతాము. కనుక ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే కండరాలను విశ్రాంతిగా వదిలేయడాన్ని సాధన చేయాలి. కొద్ది నిమిషాల సేపు నెమ్మదిగా ఛాతి నిండా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. ఇలా 20-30 సార్లు చేస్తే ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. మీరెంత ఆరోగ్యవంతులో మీ నాడి చూడనక్కర్లేదు. మీ పళ్ళెం చూస్తే తెలుస్తుంది. ఆరోగ్య స్పృహలో భోజనం చేసే ఆహారం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అతిగానో అవగానో తింటే అది విషమై కాటేస్తుంది. మనల్ని ఇబ్బందుల పాలు చేసే రకరకాల వ్యాధులకు మనం తినే తిండి ప్రధాన కారణం. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆహారంతో ముడిపడి ఉంటాయి. చొక్కా నచ్చకపోతే పక్కన పడేసి మరొకటి కొంటాం. బైక్ నచ్చకపోతే ఏదో ఓ ధరకు అమ్మేసి కొత్త బండి తీసుకుంటాం. ఇల్లు నచ్చకపోతే మరో ఇంటికి మారిపోతాం. కానీ శరీరాన్ని మార్చుకునే అవకాశం లేదు. ఉన్నంతకాలం, బతికినంతకాలం అందులోనే నివాసం ఉండాలి. ఎంత నివాసయోగ్యంగా పెట్టుకున్నామన్నది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కూర్చొని పనిచేస్తాం, టీవీ చూస్తాం, ఫోన్లో కబుర్లు చెప్తాం. ఇలా నిలబడకుండా రోజుకు ఎన్నో గంటలు కూర్చునే గడిపేస్తాం. అయితే ఏమిటి అనేకండి, అలాంటి వారికి ప్రాణాలు తీసే రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం 45% ఎక్కువైనని తాజా సర్వేలు చెబుతున్నాయి. రోజు ఉదయం నడక, వ్యాయామం చేస్తున్న, ఆఫీసులో అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా లేచి అటు ఇటు నడవాలి. లిఫ్ట్ ఉన్న వీలైనంత వరకు మెట్లెక్కడం మంచిది. మన బరువు మనకు శత్రువు. బరువు పెరిగే కొద్దీ మనల్ని వెన్నాడుతుండే జబ్బుల జాబితా కూడా పెరుగుతున్నదన్నది జగమెరిగిన సత్యం. భారతీయుల్లో 30-50% అధిక బరువుతో బాధపడుతున్నారు. ఒకప్పుడు మన దేశంలో పోషకాహార లోపం అన్నది పెద్ద సమస్య. కానీ ఇప్పుడు ఆహార లభ్యత పెరిగి ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వీటికి శారీరక శ్రమలేని జీవన శైలి కూడా తోడవడంతో అవసరానికి మించి తినడంతో అధిక పోషణ పెను సమస్యగా తయారవుతుంది. తినే ఆహారంలో అధికంగా పాలిష్ పట్టిన తెల్లటి బియ్యం, బాగా శుద్ధి చేసిన రీఫైండ్ గోధుమ పిండి వంటివి వాడకం పెరిగిపోతుంది. వీటన్నింటి ఫలితంగానే నేడు మనం మధుమేహం, ఊబకాయం, హైబీపీ వంటి జబ్బులన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం, మన ఆహారంలో పోషకాలతో నిండిన ముడిధాన్యాల వంటివి లేకపోవడం, జబ్బులను నివారించుకోవాలన్నా, చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలన్నా మనం తినే ఆహారం మీద శ్రద్ధ పెట్టడం, మరీ ముఖ్యంగా చిరుధాన్యాల వైపు మళ్ళటం తప్పనిసరి. చిరుధాన్యాలన్నవి చిన్నగా మన కంటికి తేలికగానే కనిపించవచ్చు, కానీ వాస్తవానికి రుచి విషయంలో, ఆరోగ్యం విషయంలో మహాదొడ్డ ధాన్యాలు. చిరుధాన్యాలతో చిరంజీవులుగా ఉండొచ్చు. సాంప్రదాయ ఆహార పదార్థాలను వినియోగంలోనికి తీసుకొస్తే ఆధునిక కాలంలో ఆరోగ్య ముప్పును జయించవచ్చు. చిరుధాన్యాల్లో పొట్టు, త్వరగా జీర్ణం కాని పిండి పదార్థాలు ఉండడం వల్ల రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా చేరుతుంది. ఇది మధుమేహులకు ఎంతో మంచిది. కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తాయి. నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి త్వరగా ఆకలి వేయదు, త్వరగా బరువు పెరగరు, బరువున్నవారు తగ్గడానికి దోహదం చేస్తాయి. మరో ముఖ్య విషయం, చిరుధాన్యాలన్నీ రకరకాల రంగుల్లో ఉంటాయి. జొన్నలు పసుపుగా, రాగులు ఎర్రగా, కొర్రలు కాస్త పచ్చగా, సామలు తెల్లగా, సజ్జలు కొన్ని సామలు నీలిరంగులో ఉంటాయి. వీటిలో ఉండే ఆయా ఫైటోకెమికల్స్ ఆయా రంగులను తెచ్చిపెడతాయి. వీటి నుండి యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. సాధారణంగా చిరుధాన్యాల పంటకు చీడపీడలు పట్టవు. వీటికి పురుగు మందులు పెద్దగా వాడరు. చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే క్రిమిసంహారక అవశేషాల నుంచి కాపాడుకున్నట్లు అవుతుంది. విన్నారు కదా శ్రోతలు, పోషణ మరియు ప్రస్తుత జీవనశైలి విధానాల గురించి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగానికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, వర్మీ కంపోస్ట్ బెడ్లలో ఎంత శాతం తేమను ఉంచాలి? ఏ 30%, బి 50%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 50%. గత వారం రెండవ ప్రశ్న, వర్మీ కంపోస్ట్ తయారీలో ఒక బెడ్ కు ఎన్ని కేజీలు వానపాములను వదలాలి? ఏ 1 కేజీ, బి 2 కేజీలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 1 కేజీ. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు శ్రీరామ్ ముస్తాబాద్, హరీష్ కరీంనగర్, డాక్టర్ స్వరూప దోమల్గూడ, జిఎస్ దేవి జోగిపేట, భిక్షపతి గుమ్మడిదల, వి నాగేశ్వరరావు నరసాపురం, లక్కిరెడ్డి విజయ గంభీరావుపేట్, లక్కిరెడ్డి శ్రీధర్ రెడ్డి గంభీరావుపేట. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు బి అక్షర కరీంనగర్, కళావతి కరీంనగర్. వీరందరికీ మా చేను కపుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, వరిలో కనిష్ట మొలక శాతం ఎంత ఉండాలి? ఏ 80%, బి 90%. ప్రశ్న మరోసారి, వరిలో కనిష్ట మొలక శాతం ఎంత ఉండాలి? ఏ 80%, బి 90%. ఈ వారం రెండవ ప్రశ్న, ఎన్ని ఎకరాల భూమి కలిగిన రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంకు అర్హులు? ఏ 1 నుంచి 5 ఎకరాలు, బి 1 నుండి 10 ఎకరాలు. ప్రశ్న మరోసారి, ఎన్ని ఎకరాల భూమి కలిగిన రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంకు అర్హులు? ఏ 1 నుంచి 5 ఎకరాలు, బి 1 నుండి 10 ఎకరాలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672 కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.